పిల్లలు, మంచి కథలు చెప్తాను, వినండరా. మన భారతదేశంలో గొప్ప గ్రంథాలు అంటే రామాయణం, భారతం, భాగవతం ఇవి కాక పురాణాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇందులో పెద్దలకే కాకుండా పిల్లలకు కూడా మంచి కథలతో మంచి మంచి విషయాలు చెప్పారు మన పెద్దవాళ్ళు. ఈరోజు మనం ముందుగా భాగవతంలోని ప్రహ్లాదుడి కథ చెప్పుకుందాం. నాకు భలే ఇష్టం ఈ కథ అంటే. మరి మీకు కూడా ఇష్టమా? ఇదంతా వింటే మీకు బాగా నచ్చుతుందిలే. పూర్వం హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అని ఇద్దరు రాక్షసులు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ అన్నదమ్ములు అన్నమాట. అసలే వాళ్ళు రాక్షసులు. దాంతో దేవతల్ని, మనుషుల్ని అందరినీ హింసించేవారు. యజ్ఞాలు ధ్వంసం చేసేవాళ్ళు. మంచి వాళ్ళందరినీ బాధ పెట్టేవాళ్ళు. దాంతో దేవతలందరూ వెళ్ళి మహావిష్ణువుతో మొరబెట్టుకున్నారు. శ్రీ మహావిష్ణువు వాళ్ళను భయపడొద్దన్నాడు. సమయం చూసి నేనే వాళ్ళను చంపుతాను అని ధైర్యం చెప్పాడు. ఒకసారి హిరణ్యాక్షుడు భూమినంతటినీ తన చేత్తో పక్కకు తిప్పేశాడు. దాంతో సముద్రాలన్నీ పొంగి పొరలాయి. అంటే భూమిని చాప చుట్టినట్టు అయిపోయిందనమాట. భూమి గమనం తప్పగానే అంతా అల్లకల్లోలమైపోయింది. భూమాత విష్ణుమూర్తిని తలుచుకున్నప్పుడు పాపం, విష్ణుమూర్తి అసలే గొప్ప దేవుడు కదా, అందులోనూ తెలివైన దేవుడు కూడా. అందుకే ఏం చేశాడంటే పెద్ద వరాహ రూపం ధరించాడు. అంటే అడవి పంది రూపం అన్నమాట. భయంకరమైన కోరలతో వచ్చాడాయన. వస్తూనే భూమిని తన కోరలతో యథాప్రకారం నిలబెట్టాడు. హిరణ్యాక్షుణ్ణి పట్టుకొని పెద్ద యుద్ధం చేసి చక్రంతో అతడి తల నరికి చంపేశాడు. చంపేసిన తర్వాత తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ హిరణ్యకశిపుడికి ఈ విషయం తెలిసి చాలా బాధపడ్డాడనమాట. తన తమ్ముడు చనిపోవడంతో, అది విష్ణుమూర్తి చేతిలో చనిపోవడంతో ఆయనకి పెద్ద దిగులు కలిగింది. విష్ణువు మీద పగ పెంచుకున్నాడు. అయితే విష్ణువుతో యుద్ధం చేయడం అంత తేలిక పని కాదు కదా. అందుకోసం తగిన బలం సంపాదించడానికి తపస్సు చేద్దామని అడవులకు వెళ్ళాడు. ఇంట్లో ఈ హిరణ్యకశిపుడి భార్య ఉంది, పైగా గర్భవతిగా ఉంది. హిరణ్యకశిపుడు తపస్సు చేస్తున్నాడనగానే ఇంద్రుడికి భయం పట్టుకుంది. ఆ రాక్షసుడు తపస్సు చేసి బలవంతుడైతే ప్రపంచానికి ఇంకా ప్రమాదం చేస్తాడని ఇంద్రుడికి భయం. అందుకని ఎన్నో ఆటంకాలు సృష్టించాడు అతని తపస్సు ఫలించకూడదని. అయినా కదలకుండా తపస్సు చేస్తున్నాడు హిరణ్యకశిపుడు. ఇంకా లాభం లేదనుకుని ఇంద్రుడు ఆ రాక్షసుడు రాజ్యం మీదకి దండెత్తాడు. గర్భవతిగా ఉన్న హిరణ్యకశిపుని భార్యను బందీగా తీసుకెళ్ళబోపోయాడు. ఈ లోపల నారద మహర్షులు వారు ఉన్నారు కదా, ఆయన అక్కడికి వచ్చారు. ఆవిడ కడుపులో ఒక గొప్ప పిల్లవాడు పెరుగుతున్నాడని, అతడు మంచి విష్ణు భక్తుడు అవుతాడని, అందుకోసం ఆమెను బంధించవద్దని ఇంద్రుడితో చెప్పాడు. ఇంద్రుడు సరేనని ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నారదులు వారు ఆమెను తనతో పాటు తన ఆశ్రమానికి తీసుకువెళ్ళారనమాట. అక్కడంతా చక్కగా ప్రశాంతంగా ఉంది. అందరూ విష్ణు కీర్తనలు పాడేవాళ్ళు. నారదుడు కూడా ఆవిడికి విష్ణు కథలు, విష్ణు మహిమలు చెప్పేవాడు. ఆమె నిద్రపోయినా ఆమె కడుపులో పెరుగుతున్నాడు కదా బుజ్జి బాబు, ఈ కథలన్నీ విని అని ఊకొట్టేవాడు. అలా కడుపులో ఉన్నప్పుడే నారద మహర్షి ఆ అబ్బాయికి విష్ణువు గురించి ఉపదేశం చేశాడన్నమాట. కొంతకాలానికి ఆవిడ ప్రసవించింది, అబ్బాయి పుట్టాడు. ఈలోగా హిరణ్యకశిపుడి తపస్సు కూడా పూర్తయింది. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. తనకసలు చావు ఉండకూడదని కోరుకున్నాడు హిరణ్యకశిపుడు. అమ్మో, చావు ఉండకూడదని వరమా? చావు అనేది ఎవరికైనా ఎప్పుడైనా తప్పదు కదా, ఇంకేదైనా వరం కోరుకోమన్నాడు బ్రహ్మదేవుడు. వెంటనే హిరణ్యకశిపుడు బాగా ఆలోచించి ఇంకో కొత్త వరం కోరుకున్నాడనమాట. అదేమిటంటే, ఇంట గాని బయట గాని, నేల మీద గాని ఆకాశంలో గాని, మనిషి చేత గాని ప్రాణం లేని వాటి చేత గాని తాను చావకుండా ఉండే వరం ఇమ్మని అడిగాడు. బ్రహ్మదేవుడు తదాస్తు అని అంతర్ధానమై వెళ్ళిపోయాడు. ఇంకా తనకు చావే ఉండదనుకున్నాడు హిరణ్యకశిపుడు. నారద మహర్షి ఇక్కడ హిరణ్యకశిపుని కలుసుకున్నాడు. తనతో పాటు ఆశ్రమానికి తీసుకెళ్లాడు. అక్కడ తన భార్యని, అబ్బాయిని చూసి చాలా సంతోషించాడనమాట హిరణ్యకశిపుడు. నారదుణ్ణి మెచ్చుకున్నాడు. తన భార్యని, బాబుని తనతో పాటు రాజ్యానికి తీసుకొచ్చాడు. బాబుకి ప్రహ్లాదుడు అని పేరు పెట్టాడు. ప్రహ్లాదుడు అంటే బాగా అందరికీ ఆనందం కలిగించేవాడు అని అర్థమన్నమాట. ఆ అబ్బాయి పెరుగుతూ పెద్దవాడవుతున్నాడనమాట. ఇంకా ఈ బ్రహ్మదేవుడిచ్చిన వరం వల్ల హిరణ్యకశిపుడికి ఇంకా బలం వచ్చింది. దాంతో దేవతలందరినీ మళ్ళీ బాధ పెట్టాడు. వాళ్ళ రాజ్యాలు తీసేసుకున్నాడు. విష్ణువుతో యుద్ధం చేసి ఓడించాలని వైకుంఠానికే వెళ్ళిపోయాడనమాట. కానీ విష్ణువు అక్కడ మహిమ చూపించాడు. ఆయన కనపడకుండా ఉన్నాడనమాట. అంటే విష్ణుదేవుడు దేవతలందరూ కనపడ్డా ఈ హిరణ్యకశిపుడికి కనపడలేదనమాట. దాంతో ఇంకా విష్ణువే లేడనుకుని తిరిగి వచ్చేశాడు హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుడేమో ఎప్పుడూ విష్ణుమూర్తినే ధ్యానిస్తూ ఉండేవాడు. మిగిలిన రాక్షస పిల్లలతో కలిసి ఆడుకోడు, వాళ్లతో పాటు కలిసి అల్లరి చేయరు. బుద్ధిగా ఎప్పుడూ విష్ణు ధ్యానం చేస్తూ ఉండేవాడనమాట. బాబు అలా రాక్షసుల్లా పెరగకపోవడం చూసి వాళ్ళ నాన్నకి, అంటే హిరణ్యకశిపుడికి, చాలా కోపం వచ్చేసింది. మంచి గురువుల దగ్గర పెడితే బాగా చదువుకుంటాడని శుక్రాచార్యుల కొడుకులు చండామార్కులు అనే గురువుల్ని పిలిపించాడు. పిల్లవాడికి బాగా చదువు చెప్పమని వాళ్లతో పాటు వాళ్ళ ఆశ్రమానికి పంపించాడు. ఆ గురువులు ప్రహ్లాదుడికి అన్ని చదువులు చెప్పారు. రాక్షస విద్యలు, రాజ విద్యలు అన్నీ నేర్పారు. ఈ లోపల ప్రహ్లాదుడు ఎలా చదువుతున్నాడో చూడాలనుకున్నారు వాళ్ళ అమ్మా నాన్న. వెంటనే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని పిలిపించాడు. గురువులతో పాటు వచ్చాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుణ్ణి చూడగానే హిరణ్యకశిపుడికి చాలా సంతోషం కలిగింది. ముద్దుగా ఉన్నాడనమాట ప్రహ్లాదుడు. వెంటనే ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. నాయనా, నువ్వేం చదువుకున్నావో, చదివిన దాని సారం ఏంటో చెప్పు అని అడిగాడు హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుడు, నాన్నగారు, చదువులన్నిటికీ సారం విష్ణువే అని నాకు అనిపించింది. చేతులారా విష్ణు పూజ చేయడం, విష్ణుమూర్తి శరణు వేయడం చాలా మంచిది. ధర్మం అంటే విష్ణువుకి చాలా ఇష్టం, కాబట్టి ధర్మంగా ఉండాలి అని చెప్పాడు. ఇంకా చూడండి, అసలే హిరణ్యకశిపుడికి విష్ణువు అంటే కోపం. ఇప్పుడు ప్రహ్లాదుడు అలా విష్ణువుని పొగడగానే చాలా కోపం వచ్చేసింది. కానీ ముందు నెమ్మదిగా చెప్పాడు. విష్ణువుని తలుచుకోవద్దన్నాడు. రాక్షసుడిలా దేవతలందరినీ హింసించడం, రాజ్యాలు ఆక్రమించుకోవడం ఇలాంటివన్నీ చేయాలి అని చెప్పాడు. కానీ అవన్నీ తప్పని, విష్ణుభక్తే ముఖ్యమని చెప్పాడు ప్రహ్లాదుడు. తండ్రి ఎంత చెప్పినా ప్రహ్లాదుడు మారలేదు. దాంతో హిరణ్యకశిపుడికి గురువుల మీద కోపం వచ్చింది. వాళ్లే విష్ణుభక్తి గురించి చెప్పారనుకుని వాళ్ళని బాగా తిట్టాడు. వాళ్ళు భయంతో గడగడగడగడ ఉనికిపోతూ ఆ కథలేవి తాము చెప్పలేదని, మళ్ళీ పిల్లవాడిని తీసుకెళ్ళి రాక్షస బుద్ధులు బాగా నేర్పించి తెస్తామని చెప్పారు. హిరణ్యకశిపుడు సరే అన్నాడు. ప్రహ్లాదుడు మళ్ళీ గురువులతో పాటు వెళ్ళాడు. వాళ్ళు చెప్పే విద్యలన్నీ నేర్చుకున్నాడు. కొంతకాలం అయ్యాక మళ్ళీ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు ఏమేమి నేర్చుకున్నాడో ఒకసారి విని సంతోషిద్దామని మళ్ళీ ప్రహ్లాదుని పిలిపించుకున్నాడు. పిలిపించుకొని, నాయనా, నువ్వు ఏమేమి నేర్చుకున్నావు, కాస్త మంచి మాటలు చెప్పు అని అడిగాడు. వెంటనే ప్రహ్లాదుడు, మంచి మాటలంటే విష్ణువు మాటలేనని విష్ణువును పొగిడి విష్ణు మహిమ గురించి చెప్పాడు. ఎంత వద్దన్నా మానలేదు. పైగా అందరినీ కాపాడే విష్ణుమూర్తిని ఆశ్రయించమని తండ్రికి హితబోధ చేశాడు. ఇంకా హిరణ్యకశిపుడికి భలే కోపం వచ్చేసింది. భటుల్ని పిలిపించి ప్రహ్లాదుణ్ణి బాగా శిక్షించమని చెప్పాడు. భటులు ప్రహ్లాదుణ్ణి చీకటి కోట్లో పెట్టేశారు. కానీ ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు. అతడు విష్ణుభక్తిని వదలలేదు కదా, అందుకని జేజెప్పుడు అతన్ని కాపాడుతూ ఉంటాడు. అయినా ఈ భటులు ప్రహ్లాదుణ్ణి నిప్పుల్లో తోసేశారు. కానీ విష్ణు మహిమ వల్ల నిప్పుల్లో ప్రహ్లాదుడికి ఒళ్ళు కాలలేదు, వేడి కూడా తగలలేదనమాట. మళ్ళీ వీళ్ళు సముద్రంలో పడేసినా నడుచుకుంటూ హాయిగా వచ్చేశాడు. కొండల మించి తోయించేసిన పువ్వులా క్షేమంగా ఇంటికొచ్చేశాడు. అయినా భటులు వదలలేదు. ఏనుగుల చేత తొక్కించాలని నేల మీద పడేస్తే ఏనుగులు ప్రహ్లాదునేమీ చేయలేదు. సరికదా తొండాలతో పువ్వుల దండలు తెచ్చి చక్కగా ప్రహ్లాదుల మెళ్ళలో వేశాయన్నమాట. అయినా వీళ్ళేం చేశారు, ఈసారి పాముల చేత కాటు వేద్దామని పాముల్ని వదిలారు. అవి కూడా ఆ బాబుని ఏమీ చేయలేదు. ఇంకా లాభం లేదని మళ్ళీ బుద్ధి చెప్పి తెమ్మని గురువులకిచ్చి పంపించాడు హిరణ్యకశిపుడు. గురువులతో పాటు వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళాడు ప్రహ్లాదు. గురువుల ఆశ్రమంలో లేని సమయంలో మిగిలిన పిల్లలందరినీ పిలిచి వాళ్ళకి విష్ణు మహిమలు, విష్ణు కథలు బోధించేవాడు. దాంతో వాళ్ళంతా కూడా విష్ణుభక్తులైపోయారు. అది చూసి గురువులు ఏకతమ్మ వల్ల కాదని ప్రహ్లాదుని తీసుకొచ్చి హిరణ్యకశిపునికి అప్పచెప్పేశారు. మీ అబ్బాయిని మేం మార్చలేము, ఇతగాడు మా శిష్యులందరినీ కూడా మార్చేస్తున్నాడు, మీ అబ్బాయిని మీకు ఇచ్చేశాం, ఇక మీ ఇష్టం అని వాళ్ళు వెళ్ళిపోయారు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి బెదిరించాడు. చంపేస్తానన్నాడు, విష్ణువుని వదిలేయమన్నాడు. కానీ ప్రహ్లాదుడు ఆ మాటలేవీ వినలేదు. ఇంత చిన్నవాడివి వేలడంత లేవు, నా మాట వినవా, అస్సలు ఇంతకీ ఆ విష్ణువు ఎక్కడున్నాడు అని అడిగాడు హిరణ్యకశిపుడు. ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతకి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే. అంటే ఏంటంటే, నాన్నా, విష్ణుమూర్తి అన్ని చోట్ల ఉన్నాడు, సరిగ్గా వెతికితే కనిపిస్తాడు అని చెప్పాడు ప్రహ్లాదుడు. ఆ మాట వినగానే హిరణ్యకశిపుడికి కోపం వచ్చేసింది. ఎప్పుడు కోపం వస్తుంది కదా, ఇప్పుడు కూడా అంతే. ఏంటి, అంతా ఉన్నాడా, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడా అని అడిగాడు. అవునాన్న, విష్ణువు ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడు, అంతా ఉన్నాడు అని మళ్ళీ చెప్పాడు ప్రహ్లాదుడు. అక్కడే ఒక పెద్ద స్తంభం ఉందన్నమాట. అయితే ఇందులో ఉన్నాడా, ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగాడు హిరణ్యకశిపుడు. అన్నిట్లోనూ ఉన్నప్పుడు ఇందులో కూడా ఉంటాడు అన్నాడు ప్రహ్లాదుడు. ఆహా, ఉన్నాడో లేదో చూస్తానుండు అని చెప్పి ఆ చేతిలో పెద్ద గదుంది కదా, అది తీసుకుని గట్టిగా స్తంభం మీద డామని కొట్టాడు. దాంతో స్తంభం పెళ్ళ పెళ్ళ పెళ్ళమని విరిగిపోయింది. ఆ స్తంభంలోంచి విష్ణుమూర్తి నరసింహస్వామి రూపంతో వచ్చాడనమాట. నరసింహస్వామి అంటే ముఖం మాత్రం సింహముఖం, మిగిలిన శరీరం అంతా మనిషి శరీరం. ఆ నరసింహస్వామి భయంకరంగా గర్జించాడు. హిరణ్యకశిపుడికి భయం వేసేసింది. అంత పెద్ద రాక్షసుడైనా కూడా ఆ మహామూర్తిని చూసేటప్పటికి కడగడగడగడ ఉనికిపోయాడు. నరసింహస్వామి మీద బాణాలేసేసాడు. భయం ఉన్నా కూడా ఎక్కడ ఆయన నా మీదకి వచ్చేస్తాడో అని చెప్పి బాణాలేసేసాడు. అవన్నీ ముక్కలు చేసేసాడు నరసింహస్వామి. హిరణ్యకశిపుడు నరసింహస్వామి మీద గద విసిరాడు. ఆ గదను పట్టుకొని రెండుగా విరిచేశాడు స్వామి. అలా వచ్చి 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 హిరణ్యకశిపుణ్ణి గట్టిగా పట్టేసుకున్నాడు. ఆ రాక్షసుడు ఎంత గింజుకున్నా నరసింహస్వామి పట్టుకున్న పట్టు విడిపించుకోలేకపోయాడనమాట. అలాగే పట్టుకొని గుమ్మం దాకా తీసుకొచ్చేశాడు నరసింహస్వామి. అక్కడ గుమ్మం మీద కూర్చుని నరసింహస్వామి తన తొడల మీద హిరణ్యకశిపుని పెట్టుకుని చేతి గోళ్లతో చీల్చి చంపేశాడు. చంపేశాడు తెలుసా? చూసారా మరి విష్ణుమూర్తి తెలివి? ఇంటా బయట చావకూడదని హిరణ్యకశిపుడు వరం కదా, అందుకే ఇంట్లోనూ కాక బయట కాక గుమ్మం మీద కూర్చుని చంపేశాడు. నేల మీద కాక ఆకాశం మీద కాక తోడ మీద పెట్టుకుని చంపాడు. అది కూడా పగలు కాదు, రాత్రి కాదు, సంధ్యా సమయం. ప్రాణం ఉన్నవి కావు, లేనివి కావు చేతిగోడు కదా. పూర్తిగా మనిషి కాదు, పూర్తిగా మృగము కాదు, నరసింహమూర్తి. సగం నరుడు అంటే మనిషి, సగం సింహం. అలా తెలివిగా హిరణ్యకశిపుణ్ణి సంహరించాడన్నమాట నరసింహస్వామి. ఆ తర్వాత స్వామికి ఆ హిరణ్యకశిపుణ్ణి చంపేసిన తర్వాత కూడా ఆ కోపం చల్లారలేదు. దేవతలంతా ఎంత ప్రార్థించినా ఉగ్ర నరసింహస్వామి ఎంతకీ చల్లబడలేదు, శాంతపడలేదు. దేవతలందరూ భయపడిపోయారు. సరే ఇప్పుడు ఏం చేద్దామనుకొని ప్రహ్లాదుణ్ణి బతిమిలాడి నరసింహస్వామిని శాంతపరచమన్నారు. ప్రహ్లాదుడేమీ భయపడలేదు. నరసింహస్వామి అంటే నా విష్ణువే కదా అని ఇంకా ధైర్యంతో భక్తితో నరసింహస్వామి పాదాలని చేత్తో తాకి నమస్కరించాడు. వెంటనే నరసింహస్వామి చల్లబడ్డాడు, శాంతపడిపోయాడనమాట. ప్రహ్లాదుని ఎత్తుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఏదైనా వరం కోరుకో నాయనా అన్నారనమాట. ప్రహ్లాదుడు, నాకేమీ వరం అక్కర్లేదు స్వామి, నీ మీద భక్తుంటే చాలు. అలాగే మా నాన్నని క్షమించి ఆయన్ని ఉత్తమ లోకాల్లో ఉండేలా చేయమని ప్రార్థించాడు. ఈ మాటతో స్వామి మరీ సంతోషించాడు. ప్రహ్లాదుణ్ణి చక్రవర్తిని చేశాడు శ్రీ మహావిష్ణువు. ప్రజలందరినీ ప్రహ్లాదుడు కన్నబిడ్డల్లా చక్కగా పరిపాలించి భక్త ప్రహ్లాదుడైపోయాడనమాట. చూసారా, అంత చిన్నవాడు కూడా భక్తితో ఎంత గొప్ప మనస్సుతో సదా స్వామినే ధ్యానిస్తూ గొప్పవాడైపోయాడు. మీరు కూడా చక్కగా రోజు జయజకి దండం పెట్టుకొని మాకు మంచి మంచి ఆలోచనలు స్వామి అని కోరుకుంటే మీరు కూడా చక్కగా గొప్పవాళ్ళు అవుతారు. సరేనా?